అష్టమూర్తులు ద్వాస జ్యోతిర్లింగాలు అయిపోయిన తర్వాత అష్టమూర్తులు అంటే ఈశ్వరుడు ఎనిమిది రూపాలు ధరించి ఉన్నాడు, ఎనిమిది లింగాకారాల్లో ఉన్నాడు అని చెప్పేసి వీటి వల్లనే ఈ చరాచర జగత్తు అంతా కూడా ప్రవర్తిల్లుతూ ఉన్నది అని మనం గతంలో చెప్పుకోవడం జరిగింది. ఎవరి అష్టమూర్తులు అంటే భవుడు, శర్వుడు, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, పశుపతి, మహాదేవుడు, ఈశానుడు, వీళ్ళ మొత్తం ఎనిమిది మంది అని. అయితే ఈ ఎనిమిది మంది అష్టమూర్తులు అన్నం బాగానే ఉంది, ఎనిమిది సంఖ్య సరిపోయింది కాబట్టి అష్టమూర్తులు అని అన్నారు మీరు. మరి అసలు ఈ అష్టమూర్తుల యొక్క ప్రాశస్త్యం ఏమిటి అనేది అనుమానం వస్తుంది ఇక్కడ. ఈ అష్టమూర్తులు అంటే ఎవరు వీళ్ళు? ఎవరు అంటే పేర్లు చెప్పమని కాదు, వాళ్ళ యొక్క ప్రాశస్త్యం ఏమిటి అని. ఇవి పంచభూతాలున్నాయే, ఈ పంచభూతాలు ఐదు, ఇవి కాకుండా సూర్యుడు, చంద్రుడు, క్షేత్రజ్ఞుడు అంటే యజమాని, మొత్తం ఎనిమిది మంది. ఈ ఎనిమిదే ఎనిమిది మూర్తులు అని చెప్పేసి అంటూ ఉన్నారు. చరాచర జగత్తంతా కూడా ఈ అష్టమూర్తుల వల్లనే ప్రవర్తిల్లుతూ ఉన్నది అని చెప్పడం జరుగుతోంది. ఇవి ఏమిటి? మొట్టమొదటిలో చూడండి, శర్వుడు క్షితిమూర్తి అంటే భూతత్వాత్మకమైనటువంటి వాడు. భవుడు జలమూర్తి, జలతత్వాత్మకమైనటువంటి వాడు. రుద్రుడు అగ్నిమూర్తి, అగ్నితత్వాత్మకమైనటువంటి వాడు. ఉగ్రుడు వాయుమూర్తి, వాయుతత్వాత్మకమైన వాడు. భీముడు ఆకాశమూర్తి, ఆకాశ తత్వాత్మకుడు. ఈ ఐదుగురు కూడా ఐదు తత్వాలు ఇవే, పంచభూతముల యొక్క తత్వాలు అంటే పంచభూతాలకు ప్రత్యేకంగా ఉన్నాడు ఇక్కడ, ఈ తత్వాలు కలిగి ఉన్నాడు శివుడు. ఇవి కాకుండా సోముడు అంటే ఇక్కడ మహాదేవుడు, ఈ మహాదేవుడు చంద్రుని యొక్క తత్వం కలిగి ఉన్నాడు. ఈశానుడు సూర్యుడి యొక్క తత్వం కలిగి ఉన్నాడు. అలాగే పశుపతి, పశునాం పతిహి పశుపతిహి, ఇతడు యజమాని యొక్క తత్వం కలిగి ఉన్నాడు, ఇతడే క్షేత్రజ్ఞుడు అని కూడా చెప్పబడుతూ ఉన్నాడు. ఈ ఎనిమిది మంది మూర్తులనే మనం అష్టమూర్తులు అని అంటాం. ఈ అష్టమూర్తులు అనేవాళ్ళు ఎక్కడ ఉన్నారు? భారతదేశంలో ఉన్నటువంటి శివలింగాలలో ఈ అష్టమూర్తులు కూడా ఉన్నాయి. ఇవి ఎక్కడ ఉన్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూస్తాం. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ అష్టమూర్తుల్లో ఎక్కువ మంది దక్షిణ భారతదేశంలోనే ఉన్నారు. అష్టమూర్తుల్లో ఎక్కువ మంది దక్షిణ భారతదేశంలో ఉన్నారు. ఇందులో పంచభూతలింగాలు అని చెప్పాం కదా, పృథ్వీవ్యాపస్తేజో వాయురాకాశాలు అని. ఇందులో వాయుతత్వాత్మకుడైనటువంటి వాడు ఒక్కడే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడు కాళహస్తిలో, మిగిలినటువంటి వాడు నలుగురు అంటే పంచభూతలింగాలున్నాయే, ఇందులో నలుగురు తమిళనాడులోనే ఉన్నారు. ఒక వాయులింగాత్మకుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో కాళహస్తిలో ఉన్నాడు. ఇక మిగిలిన వాళ్ళు ఎక్కడున్నారు ఏమిటి అని అంటే, వీళ్లలో చంద్రుడేమో బెంగాల్లో ఉన్నాడు, సూర్యుడేమో ఒరిస్సాలో ఉన్నాడు, అలాగే క్షేత్రజ్ఞుడు అని అంటాం కదా యజమాని, అతడేమో నేపాల్లో ఉన్నటువంటి పశుపతి. ఇలా ఎనిమిది మంది ఎనిమిది ప్రదేశాల్లో భారతదేశంలో ఉన్నారు, వీళ్లే అష్టమూర్తులు. ఈ అష్టమూర్తుల్లో ఒక్కొక్కరిని ఇప్పుడు మనం విడివిడిగా వాళ్ళ గురించి ఒక్కసారిగా తెలుసుకుందాం కొంచెమైనా. పంచభూతాల్లోనూ మొట్టమొదటిది క్షితిలింగం, ఇదే భూలింగము అని అంటారు. ఇది కాంచీపురంలో ఉంది, తమిళనాడు స్టేట్ లో, తమిళనాడు రాష్ట్రంలో కాంచీపురం. పంచభూతాల పేరుతో ప్రసిద్ధి చెందింది శివమహాలింగం ఇక్కడ ఉన్నటువంటిది. ఇక దీన్ని గనక అభిషేకించినట్లయితే ఇక్కడ సాధకుడు చాలా గొప్ప శక్తి పొందుతాడు అని చెప్పేసి చెప్పబడుతూ ఉన్నది. పూర్వకాలంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా కైలాసంలో సరసలాపాల్లో తేలియాడుతూ ఉన్నారు. ఇందులో వాళ్ళు రకరకాలుగా వినోదిస్తూ ఉన్నారు. ఆ వినోదిస్తూ ఉన్నటువంటి సమయంలో శివుడు అక్కడి నుంచి ఉన్నప్పుడు పార్వతీదేవి వెనకవైపు నుంచి వచ్చి శివుడి యొక్క కళ్ళు కాస్త తన చేతులతో మూసేసింది. శివుడి యొక్క నేత్రములు అనంటే సూర్య చంద్ర అగ్నులు అనే విషయం మనం మర్చిపోకూడదు. ఎప్పుడైతే సూర్య చంద్ర అగ్నులకు ప్రతీక అయినటువంటి ఆ నేత్రాలను తన యొక్క చేతులతో పార్వతీదేవి మూసివేసిందో, అప్పుడు లోకాలన్నీ కకావికలమైపోయినాయి. ఆవిడ ఎక్కువసేపు ముసటి పెట్టలేదు, ఏదో సరదాగా ఆట కోసం అని చెప్పేసి శివుడి యొక్క రెండు కళ్ళు వెనకాల నుంచి వచ్చి వెనక ఆ మూడు కళ్ళు మూసేసింది. ఆవిడ ఎంతసేపు ఇప్పుడు ఆవిడ కళ్ళు మూసి ఎవరో కనుక్కోండి చూద్దామంది తన భర్త అయినటువంటి ఈశ్వరుణ్ణి. ఆయన కాస్త వెనక్కి తిరిగి నువ్వా పార్వతీ అన్నాడు. ఇదంతా కలిపి ఎక్కువ సమయం పట్టలేదు, కేవలం 6 నిమిషం, 30 సెకండ్ల కన్నా ఎక్కువ పట్టదు. కానీ ఇది దేవమానం. దేవతలకి 30 సెకండ్లు అని అంటే, 1/6 నిమిషము అని అంటే, మానవులకి కొన్ని యుగాల పాటు కాలం గడిచిపోయింది. అంటే భూలోకంలో కొన్ని యుగాల పాటు సూర్యుడు చంద్రుడు అగ్ని వీళ్ల యొక్క కాంతులు ఏవి ప్రసరిల్లలేదు. ఈ కారణం చేత లోకాలన్నీ కకావికలమైపోయినాయి. ఈ విషయం తెలిసింది ఈశ్వరుడికి. చాలా కోపించాడు. పార్వతీ, నువ్వు చేసినటువంటి పని వల్ల భూలోకంలో కొన్ని యుగాల పాటు సూర్య చంద్రాగ్నుల యొక్క కాంతులు ప్రసరించడం అనేది మానివేసింది. ఇది చాలా దారుణమైనటువంటి పని చేశావు నువ్వు అని చెప్పి కోపగించినటువంటి వాడై ఆ పార్వతీదేవికి శాపం పెడదాము అని చెప్పేసి ఉద్యుక్తుడయ్యాడు. ఆ సమయంలో పార్వతీదేవి క్షమించమని ఆయన్ని ప్రార్థించగా, సరే నువ్వు వెళ్లి భూలోకంలో తపస్సు చేస్తూ దక్షిణ భారతంలో చాలా కాలం తపస్సు చేయవలసింది, అప్పుడు నీ పాపం కాస్త కూడా ప్రక్షాళనం అవుతుంది అని చెప్పేసి అన్నాడు. శివుడి యొక్క ఆజ్ఞ మేరకు ఆవిడ తాను చేసినటువంటి తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి గాను భూలోకానికి వచ్చింది. అక్కడ భూలోకంలో ఈ కాంచీపురానికి చేరింది. అంటే కంపానది తీరంలో ఒక చిన్న మామిడి చెట్టు ఉన్నది. ఆ మామిడి చెట్టు దగ్గర ఆ కాంచీపురంలో విభూతి రాసుకుని ఒక చిన్న తపోవనం నిర్మించుకుని ఆ తపోవనంలో ఇసకలింగాన్ని ఒకదాన్ని నిర్మించి ఆ ఇసకలింగం దగ్గర కూర్చుని ఆ లింగాన్ని పరిపరి విధాలా ధ్యానం చేస్తూ పరమేశ్వర ఆరాధన చేస్తూ కాలం విడబుచ్చుతూ ఉన్నది. ఈ రకంగా పార్వతీదేవి కఠోరమైనటువంటి నియమాలు అవలంబించి ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నది. ఈ తపస్సుకు ఈశ్వరుడు బహుప్రసన్నుడై ఆవిడ్ని పరీక్షిద్దాము అని చెప్పి భూలోకంలోకి వచ్చాడు. ఆ సమయంలో కంపానదికి వరదలొచ్చాయి. ఆ వరద నీరు పార్వతీదేవి తపస్సు చేస్తూ ఉన్నటువంటి ప్రదేశానికి కూడా చేరింది. ఆవిడ చుట్టుపక్కలంతా కూడా వరద నీరు చేరింది. వరద ఉధృతంగా ఇంకా 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 పెరుగుతూ ఉన్నది. నీరు దరిదాపులకు వచ్చేస్తూ ఉన్నది. పార్వతీదేవి కూర్చొని ఉన్నది, తపస్సు చేస్తూ ఉంది. ఎదురుకుండా ఈ సైకత లింగం, ఆవిడ ఇసుకతో తయారు చేసినటువంటి లింగం ఉన్నది. ఆ లింగాన్ని ధ్యానిస్తూ ఉన్నది. ఇప్పుడు ఆవిడ కళ్ళు తెరిచి చూసింది. ఈ నీళ్లన్నీ కూడా వచ్చి, వరద నీరంతా కూడా వచ్చి, తాను తయారు చేసినటువంటి తన ఆరాధ్య దైవమైనటువంటి ఆ ఈశ్వరుడు, ఆ శివలింగం ఎక్కడా నీళ్లలో కొట్టుకుపోతుందో అని చెప్పేసి ఆవిడ భయపడుతూ ఉన్నది. అంతే మనుక్షణంలో ఆ లింగానికి కొట్టుకుపోకుండా ఉండేటందుకు అని చెప్పేసి ముందుకు వంగి ఆ లింగాన్ని కౌగలించుకుని అది ఎక్కడికి వెళ్లకుండా బహు జాగ్రత్తగా తన శరీరంతోనూ చేతులతోనూ ఆ లింగాన్ని అతి జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నది. ఆ నీరు అలా 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 దరిదాపులకు వచ్చేస్తోంది. ఆవిడ కళ్ళు మూసుకుని హరహర మహాదేవ మహాదేవ శంభో పాహిమాం పాహిమాం అంటూ కేకలు పెడుతూ ఉన్నది. ఆ శరీరాన్ని తన ఆ లింగాన్ని తన శరీరంతో కప్పివేసింది. చూశాడు ఈశ్వరుడు పార్వతి యొక్క భక్తికి కడుమెచ్చి ఆవిడికి ప్రత్యక్షమై, ఓ పార్వతీదేవి, నీ యొక్క పాపం కాస్త ప్రక్షాళనమైపోయింది. నువ్వు చేసినటువంటి పాపానికి నీకు సరి అయినటువంటి ప్రాయశ్చిత్తం జరిగింది అని చెప్పి ఆవిడని కరుణించాడు. ఆ సమయంలో దేవతలందరూ కూడా అక్కడికి వచ్చి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికీ కూడా నమస్కారం చేశారు. అప్పుడు ఆ పరమేశ్వరుడు, దేవతలారా, మీరందరూ కూడా పార్వతీదేవి ఈవిడ చేతులతో తయారు చేసినటువంటి ఈ శివలింగాన్ని అర్చించండి. ఇది క్షితిలింగము అంటే భూతత్వాత్మకమైనటువంటి లింగంగా ప్రసిద్ధి చెందుతుంది. ఈ లింగాన్ని అర్చించినటువంటి వాళ్ళకి సమస్తమైనటువంటి పాపాలు కూడా హరించిపోతాయి, వాళ్ల యొక్క కోరికలను తీరతాయి అని చెప్పి పార్వతి వైపు తిరిగి, ఓ పార్వతీదేవి, నువ్వు ఇక్కడి నుంచి అరుణాచలానికి వెళ్లి అక్కడ తపస్సు చెయ్యి, నేను తేజోలింగం రూపంలో నీ దరి చేరతాను అని చెప్పాడు. ఈ రకంగా కాంచీపురంలో భూతత్వాత్మకమైనటువంటి లింగం వెలిసింది. తేజోలింగము ఇది తమిళనాడులో అరుణాచలం దగ్గర ఉన్నది, అరుణాచల క్షేత్రంలో ఉన్నది. సరే, శివుడి యొక్క ఆజ్ఞ ప్రకారం పార్వతీదేవి కాంచీపురం నుంచి అరుణాచలానికి వెళ్లి అక్కడ తపస్సు చేయటం మొదలుపెట్టింది. ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నది. అలా ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఆవిడ చేస్తున్నటువంటి ఆ దీర్ఘకాలిక తపస్సుకు ఫలితంగా అరుణాచల శిఖాగ్రముల నుంచి అగ్ని శిఖ ఒకటి ప్రాదుర్భవించి తేజోలింగ రూపమై వెలిసింది. దీన్ని అక్కడ అరుణాచలేశ్వరుడు అని అంటారు. ఇది తేజోలింగము. జలలింగము, ఈ జలలింగము అనేది కూడా తమిళనాడు రాష్ట్రంలోనే ఉంది. ఈ శ్రీరంగానికి 1 మైలు దూరంలో ఉంటుంది. జంబుకేశ్వరము అనేటటువంటి ప్రదేశంలో ఉన్నది ఈ జలలింగము అనేది. ఇక్కడ ఈ శివలింగము జల ప్రవాహమయ్యేది ప్రవహిస్తూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు. పురాణాల్లో ఈ విషయం చెప్పబడింది. ఇక్కడ ఆకారము అనేది 5 ప్రాకారాల్లో ఉంటుంది. ఆ ఆలయ మందిరం 5 ప్రాకారాలుగా ఉంటుంది. 3వ ప్రాకారంలో కోనేరుంటుంది. భక్తులందరూ కూడా ఈ కోనేట్లో స్నానం చేస్తారు. అయితే ఇక్కడ జంబు వృక్షం అంటే అల్లో నేరేడు పండినవే అదనమాట. ఆ జంబు వృక్షం ఉంటుంది. అయితే ఇక్కడ ఆ వృక్షం వల్లనే ఇక్కడ దీనికి అందరికీ కూడా ఆ జంబుకేశ్వరము అని చెప్పి పేరు వచ్చింది అని కూడా అంటారు. ఈ క్షేత్రము అనేది చిదంబరం నుంచి పశ్చిమం వైపు ఈ రోడ్డు వెళ్లేటటువంటి లైన్ లో తిరుచినాపల్లి కొంచెం దూరంలో అక్కడ ఉన్నది. ఈ జంబుకేశ్వరము అనేది చాలా ప్రసిద్ధి చెందినటువంటి పట్టణం. ఇక్కడ ఉన్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి, ఆ లింగాన్ని గనక మనం దర్శించినంత మాత్రం చేతనే మన పాపాలు అన్ని కూడా హరించిపోతాయి అని చెప్పబడుతూ ఉన్నది. ఆ తరువాతది వాయులింగము. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ ఒక్కటే పంచభూతలింగాల్లోనూ వాయులింగం ఒక్కటే బయట ఉన్నది. మిగిలిన 4 కూడా మద్రాసు రాష్ట్రం అంటే తమిళనాడు రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇది శ్రీకాళహస్తిలో ఉంది. అంటే తిరుపతి క్షేత్రానికి అతి దగ్గరలో సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాళహస్తి. చిత్తూరు జిల్లాలో ఉంది. స్వర్ణముఖి నదీ తీరంలో ఉంటుంది కాళహస్తి. దీని గురించి మనం కాళహస్తి స్వర మహాత్మ్యము అని చెప్పేసి అందులో మనం ఈ కాళహస్తిని గురించి అంతా కూడా చెప్పుకోవడం జరిగింది. ఇక్కడే భక్త కన్నప్ప ఉంటాడు. అయితే ఇక్కడ ఒక విశేషం మాత్రం ఉన్నది. కాళహస్తిలో మరణించినటువంటి వాళ్ళకి సరాసరి కైలాసానికే పోతారు, తప్పించి వాళ్ళకి ఏ రకమైనటువంటి నరక బాధలు రావు అని చెప్పేసి చెప్తూ ఉన్నాయి పురాణాలు. అందుచేత అంత్యకాలం సమీపించినటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది ఆ శివభక్తులు కాళహస్తి చేరి అక్కడ వాళ్ల యొక్క తుది శ్వాసను విడవాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. అలాగే అనేక మంది ఈ కాళహస్తీశ్వరుని దర్శించడానికి వచ్చి వాళ్లతో పాటుగా తమ యొక్క దేవతార్చనను కూడా తీసుకొచ్చి అందులో ఉన్నటువంటి శివలింగానికి స్వర్ణముఖి నదిలో ఉన్నటువంటి ఆ నది జలంతో అర్చనలు చేస్తూ ఉంటారు. ఇలా గనక అర్చన చేసినట్లయితే సాక్షాత్తు ఆ పరమేశ్వర స్వరూపాన్ని గంగా జలంతో అర్చించినట్లేను అని చెప్పేసి భావించడం జరుగుతూ ఉంటుంది. కాశీకి ఎంతైతే ప్రాముఖ్యత ఉన్నదో ఈ కాళహస్తికి కూడా అంత ప్రాముఖ్యత ఉంది. ఆకాశలింగము ఇది తమిళనాడులోనే ఉంది. మళ్ళీ ఈ తమిళనాడులో సముద్రానికి 3 మైళ్ళ దూరంలో చిదంబరం దగ్గర సముద్రం ఉంటుంది. ఆ సముద్రానికి 3 మైళ్ళ దూరంలో కావేరీ నదీ తీరంలో ఉన్నది ఈ యొక్క ఈ చిదంబర క్షేత్రం. అయితే అక్కడ విశేషం ఏమిటి అంటే ఆ మందిరంలో ఉన్నటువంటి మూల విరాట్ అది ఎక్కడా కూడా మన కంటికి కనిపించదు, మనకి ఏమీ కనపడదు. అక్కడ ఆకాశము అనేది శబ్దతత్వాత్మకమైన ఉంటుంది. ఆకాశం యొక్క గుణం ఏమిటి అంటే శబ్దం. కాబట్టి మహనీయులకి మహాభక్తులకి అందరికీ కూడా శబ్దం రూపంలో ఆ పరమేశ్వర సాక్షాత్కారం జరుగుతుంది అని చెప్పేది అంటారు అక్కడ. అంతేగాని మన కంటికేం కనపడదు, మన కళ్ళతో చూస్తే మనకుండేది ఏమీ ఉండదు అక్కడ. అయితే యువతల ఇంకో మందిరం ఉంటుంది. ఆ మందిరంలో నటరాజేశ్వరుడి రూపంలో అక్కడ ఆ పరమేశ్వర స్వరూపం మాత్రం మనకి సాక్షాత్కరిస్తుంది. అంతేగాని మూల విరాట్ మాత్రం మనకేం కనపడదు. అక్కడ తీస్తే అంతా శూన్యమైనటువంటి ప్రదేశమే ఉంటుంది. అందుకే దీన్ని ఇక్కడ చిదంబర రహస్యము అని కూడా అంటారు. తెర తీస్తే అక్కడ ఏమీ ఉండదు, అంతా ఆకాశమే, అంటే శూన్యం ఉంటుందన్నమాట. అదే పరమేశ్వర స్వరూపము అని చెప్పేసి నమ్ముతారు. సూర్యలింగం ఇది ఒరిస్సా రాష్ట్రంలో కోణార్క దగ్గరలో ఉంది. పూరీ జగన్నాథం ఆ జగన్నాథ క్షేత్రానికి దగ్గరలో 20 కిలోమీటర్ల దూరంలో కోణార్క ఉన్నది. ఆ కోణార్కలో ఉన్నది ఇక్కడ ఇప్పుడు మనం చెప్పబోయేవండి ఈ సూర్యలింగం. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ఇక్కడ ఏమీ కనపడదు. అసలు ఏ రకమైనటువంటి ఆరాధ్యమూర్తి కూడా కనపడదు. అది ఇక్కడ ఉండేది. అయితే కోణార్కలో పూర్వకాలంలో ఇక్కడ ఒకప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క కుమారుడైనటువంటి సాంబమూర్తి కుష్టు వ్యాధి వచ్చింది అని పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞతో అతడు ఈ కోణార్కకి విచ్చేసి నియమనిష్టలతో ఆదిత్యుణ్ణి ఆరాధించాడు అని, అప్పుడు అతడి యొక్క వ్యాధి అంతా కూడా పూర్తిగా నయమైపోయింది అని చెబుతారు. ఆ సాంబమూర్తే ఈ కోణార్కలో సూర్యుణ్ణి ఆ సూర్య విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు అని చెప్పి కూడా అంటారు. ఇక్కడికి వెళ్లినటువంటి భక్తులు కోణార్కలో ఉన్నటువంటి ఆ సూర్యుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. ఈ భక్తులందరూ కూడా సముద్రంలో స్నానం చేసి ఆ సూర్య భగవాను యథావిధిగా ఆరాధించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ విషయం ఏమిటి అంటే శివుడికి సూర్యుడికి ఏ రకమైనటువంటి భేదం కూడా లేదు. సూర్యమండలము అనేది ఒక లింగాకృతిలో ఉండటం చేత అదే సూర్యలింగము అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ అంతేగాని ప్రత్యేకంగా శివలింగము అనేది ఏం కనిపించదు మనకి. చంద్రలింగము ఇది బెంగాల్లో ఉన్నది. భారతదేశంలో ఈ చంద్రలింగాలు అనేవి 2 చోట్ల ఉన్నాయి మనకి. మొట్టమొదటి జ్యోతిర్లింగాల్లో చెప్పుకునే ప్రభాస్ తీర్థంలో ఉన్న సోమనాథుడు ఆయన కూడా చంద్రలింగమే. ఇది 2వ చంద్రలింగం. ఇది బెంగాల్లో చెటగ్రావ్ గ్రామం దగ్గర 34 కిలోమీటర్ల దూరం కనుక పోయినట్టయితే అక్కడ ఉన్నది ఈ చంద్రలింగం. చందనాథ మందిరము అని చెప్పేసి ఉంటుంది. అక్కడ వెలిసినటువంటి ఈ సీతాకుండము అనేటటువంటి పేరుతో ఇదంతా కూడా ప్రసిద్ది చెందినటువంటి పురం ఇది. ఈ ప్రదేశం అంతా కూడా ఇక్కడ ఈ స్వామివారిని గనక సేవించినట్లయితే సాధకుల యొక్క పాపాలు అన్ని కూడా పటాపంచలైపోతాయి అని, ఓ భక్తుల యొక్క కోరికలన్నీ కూడా తీరతాయి అని, అన్ని బాధలు తొలగిపోతాయి అని చెప్పి మనకి ఆ స్థల పురాణం చెబుతూ ఉన్నది. అష్టమూర్తులలో ఆఖరిది పురుషలింగము. ఇదే క్షేత్రజ్ఞలింగము లేదా యజమాన లింగము అని అంటారు. ఇది నేపాల్లో ఉన్నది. ప్రపంచంలో హిందూ దేశము కేవలము హైందవ ధర్మంతో నడుస్తూ ఉన్నటువంటి దేశము అని చెప్పబడేది ఒక్క నేపాల్ ఒకటి. ఆ నేపాల్లో ఉన్నది ఈ పశుపతినాథ దేవాలయం. ఈ పశుపతినాథ దేవాలయంలో ఇక్కడ విశేషం ఏమిటి అంటే, ఈ శివలింగం అనేది మామూలుగా బాణాకృతిగా లింగాకృతిగా కాకుండా అలా ఉండదు. ఇది ఇక్కడ విగ్రహం కడి ప్రదేశం వరకే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ మందిరం అనేది చైనా జపాన్ దేశాల యొక్క సంప్రదాయాలను అనుసరించి ఇక్కడ మనకు కట్టబడి ఉన్నది. అయితే ఇది నేపాల్ రాజధాని అయినటువంటి కాఠ్మండులో భాగమతి నది తీరాన భార్యాఘాట్ ఆ సమీపంలో అక్కడ ఉన్నది. ఇదంతా కూడా మూర్తి స్వర్ణ నిర్మితమై పంచముఖాత్మకమై నేత్రపర్వంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ మందిరంలోకి అర్చకులకి తప్ప సాక్షాత్తు నేపాల్ రాజు కూడా ఈ మందిరంలో ప్రవేశించేటందుకు అర్హత లేదు. మిగిలినటువంటి శివాలయాల్లో సామాన్యంగా మనం ఆలయం లోపలికి వెళ్లిపోయి ఇక్కడ కొంతమంది అభిషేకం చేసుకుంటూ ఉంటారు. కానీ అటువంటివి ఏవి కూడా ఇక్కడ ఈ నేపాల్ పశుపతినాథ దేవాలయంలో మాత్రం జరగవు. ఒక అర్చకులు మాత్రమే లోపలికి వెడతారు, మిగిలిన వాళ్ళందరూ కూడా బయట నుంచుంటారు. అటువంటిది ఇక్కడ ఇవాళ రోజున మనం నేపాల్ వెళ్లాలి అంటే ఇది మనకి పొరుగు దేశం కాబట్టి మనం అక్కడికి వెళ్లవలసినటువంటి ఆంక్షలన్నీ కూడా పూర్తి చేసుకుని మాత్రమే నేపాల్ వెళ్లాలి అనే విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ రకంగా ఈశ్వరుడు భారతదేశంలో జ్యోతిర్లింగాల రూపంలోనే కాకుండా అష్టమూర్తుల రూపంలో కూడా ఈ దేశం అంతటా వ్యాపించి ఉన్నాడు. ఈ దేశంలో వివిధ రకాలైనటువంటి ఆకారాలతో వివిధ ప్రదేశాలలో భక్తుల యొక్క పూజలు అందుకుంటూ వారి యొక్క కోరికలు అన్ని తీరుస్తూ ఉన్నటువంటి వాడు ఆ పరమేశ్వరుడు, అతడే బోళాశంకరుడు.